ஷன்னோ மித்ரஸ்யம் வருணஹ ஷன்னோ பவத்வர்யமா ஷன்ன இந்திரோ ப்ருஹஸ்பதிஹி ஷன்னோ விஷ்ணுருருக்ரமஹ நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி ரிதம் வதிஷ்யாமி தஸ்யம் வதிஷ்யாமி தன்மாமவது தத்வக்தாரமவது அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி சாந்தி சாந்தி.
21వ పేజీ 4వ అనువాకం 3వ మంత్రం.
ஆமாயந்து ப்ரஹ்மசாரிண ஸ்வாஹா விமாயந்து ப்ரஹ்மசாரிண ஸ்வாஹா ப்ரமாயந்து ப்ரஹ்மசாரிண ஸ்வாஹா தமாயந்து ப்ரஹ்மசாரிண ஸ்வாஹா க்ஷமாயந்து ப்ரஹ்மசாரிண ஸ்வாஹா யசோஜனே சானி ஸ்வாஹா ஸ்ரேயான் வஸ்ய சோசானி ஸ்வாஹா.
குருகுலம்லோ சதுவுக்கునేటటువంటి வித்யார்த்தி வித்யను ముగించే ముందు మేధస్సు కోసం ధనం కోసం జప హోమ ఉపాసనలు చేస్తున్నాడు. వాటికి సంబంధించిన మంత్రాలను మనం చూస్తున్నాం. యచ్ఛందసా మృషభో అనే మంత్రంతో 19వ పేజీలో యచ్ఛందసా మృషభో ఆ మంత్రం అక్కడి నుంచి మొదలవుతుంది. మేధస్సు కోసం చేసేటటువంటి మేధాశక్తి కోసం మానసకర్మ ఓంకార ఉపాసన ఆ మంత్రంలో చెప్పబడింది. కాయక కర్మ అనేటువంటిది హోమంగా ఆవహంతి హోమం చెప్పబడుతుంది. మనం చూసేది ఆవహంతి హోమం. యచ్ఛందసాలో మనం ఓంకార ఉపాసనని చూసాం. మేధస్సు కావాలి నాకు, మా గురువుగారు నేర్పిందంతా కూడా నేను జ్ఞాపకం ఉంచుకొని మరల 10 మందికి చెప్పగలిగేటటువంటి మేధస్సు కావాలి నాకు అని చెప్పి ఆ విద్యార్థి అప్పుడే చదివే రోజుల్లోనే జపం చేస్తున్నాడు. మానసకర్మ. మరి విద్యార్థులందరూ వచ్చినప్పుడు వారికి నేర్పడం కోసం వారికి ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, దానికి ధనం కావాలి. అందుకని ఆవహంతి హోమం చేస్తున్నాడు. ధనప్రాప్త్యర్థం ఆవహంతి హోమ. ఆవహంతీవి తన్వానా అన్నారు. ఈ హోమం చేసేటప్పుడు స్వాహ స్వాహ అని చేస్తూ నాకు ఇవన్నీ వచ్చుగాక, దేవతలందరూ నన్ను ఆశీర్వదించుగాక, ధనంతో నన్ను ఆశీర్వదించుగాక, నాకు యశస్సు వచ్చేటట్లు చేయుగాక, నేను గురువుగా పేరు ప్రఖ్యాతులు పొంది అందరికీ తెలియాలి, తెలిసి వారందరూ నా దగ్గరికి రావాలి, అంత కీర్తిమంతుణ్ణి కావాలి, అంత ధనవంతుణ్ణి కావాలి, ధనం ధర్మార్థం అన్నారు. కనుక విద్యను బోధించాలి అంటే నాలో ఎటువంటి దోషాలు ఉండకూడదు, నా వాక్కులో కానీ, నా చూపులో కానీ, నా స్పర్శలో కానీ, నా ఆలోచనలో కానీ ఎటువంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ విద్య నన్ను అనుగ్రహిస్తుంది, నేను చెప్పినప్పుడు ఆ శిష్యుణ్ణి అనుగ్రహిస్తుంది ఆ వేదమాత. కనుక నాకు తెలిసి తెలియక ఎటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవుగాక అని, అన్ని రకాలైనటువంటి శరీర ఆరోగ్యము నాకు కావాలి, ధనము కావాలి, తెలివిగల స్టూడెంట్స్ విద్యార్థులు నా దగ్గరికి రావాలి. ఎటువంటి విద్యార్థులని అడిగాడు, శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, మనోనిగ్రహం కలిగినటువంటి విద్యార్థులు నా దగ్గరికి వచ్చుగాక, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి విద్యార్థులు నా దగ్గరికి వచ్చుగాక అని చెప్తూ హోమం చేస్తున్నాడు. విద్యార్థులు కూడా మరీ మరీ ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలిగిన వాళ్ళై ఉండాలి. ఏదో నన్ను చెప్తే నాలుగు ముక్కలు బాగున్నాయి అని చెప్పి తల ఊపేవాళ్ళు కాదు, నాకు కావాల్సింది ఇంకా చెప్పండి, ఇంకా దాని యొక్క గొప్పతనం ఏమిటి, ఆ శాస్త్రంలో ఉన్నటువంటి మెళకువులన్నీ తెలుసుకోవాలని కోరికతో ఉన్నవారు నా దగ్గరికి వచ్చుగాక అన్నారు. చూడండి ఎంత ఆలోచించి అడుగుతున్నాడు. లేకపోతే గురువుగారే మర్చిపోతారు ఆయన నేర్చుకున్నదంతా కూడా. 14 శాస్త్రాలు ఉన్నాయి. మన శాస్త్రాలని చత్వారి అన్నారు, అంటే 4 వేదాలు, 6 అంగాలు, పురాణ ఇతిహాస, దానికి ఒక శ్లోకం ఏముంది, చతుర్దశ విద్యస్థానాని అని పేరు. చతుర్దశ అంటే 14. ఆ ఏంటి ఆ విద్యాస్థానాలు అంటే చతుర్దశ విద్యాస్థానాన్ని అంగాని వేదశ్చత్వారః అన్నారు. 4 వేదాలు, మీమాంసా న్యాయ విస్తరః, మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, పురాణం ధర్మశాస్త్రం చ, పురాణం ధర్మశాస్త్రం చ విద్యాదేతా చతుర్దశాన, విద్యాదేతా చతుర్దశాన. సో 4 వేదాలు, మీమాంస, న్యాయ, ఇంకా వ్యాకరణం, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్, అవన్నీ కలిపి 6 4 10, పురాణం, ఇతిహాసం అలా చెప్పుకుంటూ వచ్చారు శాస్త్రంలో. ఇంతకుముందు చెప్పాను ఇవి ఏమేమి వస్తాయని. అంగాని వేదశ్చత్వారః, మీమాంసా న్యాయ విస్తరః, పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతే చతుర్దశాః అన్నారు. ఈ 14 శాస్త్రాలు, అందులో జ్ఞానం పొందాలని కోరుకునేవాళ్ళు కావాలి అన్నారు. అటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చుగాక, ఆయంతు అంటే నా దగ్గరికి వచ్చుగాక అని అర్థం. బ్రహ్మచారిణ యశోజనే వా అసా ఇస్వాహ, యశోజనే సా నిస్వాహ అన్నారు. ఇలాంటి బ్రహ్మచారులందరూ రావాలని కోరుకున్న తర్వాత తర్వాత ఏమడుగుతున్నాడు అంటే యశస్సు కావాలి. అసాని యశః జనే అన్నాడు. అసాని అంటే ఇక్కడ నేను నాకు నేను పొందుగాక. అస్తు స్థాం సంతు ఏధి స్థం స్త అసాని అసావ అసామ. వ్యాకరణం అసాని అనేటువంటిది ఒక వెర్బ్ ఫస్ట్ పర్సన్ సింగులర్. జనే అసాని యశ అన్నారు. నేను ప్రజలలో చాలా ప్రఖ్యాతవంతుణ్ణి అవుగాక అన్నారు. యశస్ అంటే మనం కూడా తెలుసు కదా, తెలుగులోనే యశస్ అంటాం. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించు వాడిని అగుగాక అన్నారు. ఇవన్నీ సంకల్పాలు అన్నమాట మనసులో. యశోజనే సాని స్వాహ అన్నారు. అది ఎట్లా విభజించాలి? యశోజనే సాని అన్నారు. యశ జనే అసాని స్వాహ అన్నారు. కీర్తి అనర్థం. కీర్తి ప్రాప్త్యర్థం. ఎలా కీర్తి వస్తుందంటే, ఈ వ్యాకరణం అని మీమాంస అని న్యాయశాస్త్రం అని మూడు ఉన్నాయి. మన సంప్రదాయబద్ధంగా చదివినటువంటి గురువులందరూ కూడా ఇవి చదివి వస్తారు. అందుకని సంప్రదాయ గురువు వేరు, ఆర్డినరీ గురువులు వేరు. ఎందుకు సంప్రదాయ గురువు అంటానంటే, వాళ్ళు వ్యాకరణం మీమాంస తర్కం చదివితే కానీ ఈ విద్యను సరిగా బోధించలేరు. అలా చదివిన వాళ్ళే సంప్రదాయ గురువులు అవుతారు. పదశాస్త్రం అన్నారు. వ్యాకరణం అంటే పదశాస్త్రం. పదశాస్త్రం తెలిసి ఉండాలి. ఏ పదాన్ని ఎప్పుడు ఎలా విభజించాలి అనేటువంటిది వ్యాకరణంలో చెప్పబడింది. దానికి పెద్ద సిద్ధాంత కౌముది అని ఒకటి ఉంటుంది, పెద్ద పుస్తకం. ఆ పుస్తకం చదవాలంటే ఒక జీవితం చాలదు మనకు. ఒక్క శాస్త్రం చదవడానికి 12 సంవత్సరాలు పడుతుంది. 14 శాస్త్రాలు చదివేటప్పటికీ ఆయుష్ చాలదు, మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాలి. అదేవిధంగా మీమాంసా శాస్త్రం అన్నారు, వాక్య శాస్త్రం. ఈ వాక్యాన్ని ఎలా అర్థం చెప్పాలి, దీన్ని ఎలా విడమర్చి విశదంగా చెప్పాలి అనే దానికి ఒక శాస్త్రం. వేదవాక్యాలని మన ఇష్టం వచ్చినట్లుగా ట్రాన్స్లేట్ చేసుకోకూడదు. నవెల్స్లో లాగా వీక్లీస్లో ట్రాన్స్లేట్ చేసుకున్నట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదు. అక్కడ ఆ వేదవాక్యానికి ఆ అర్థం రావాలి అంటే ఆ మీమాంసా శాస్త్రంలో నీకు ప్రవీణ్యత ఉంటేనే నువ్వు సరిగ్గా దీన్ని అన్వయం చేయగలవు, అర్థం చెప్పగలవు. అందుకని మీమాంసా శాస్త్రం కావాలి. అంటే అటువంటి శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు వస్తే, వాళ్ళు చదివినా చదవకపోయినా కనీసం ఇలా చదివిన వాళ్ళ దగ్గర మనం చదివితే బాగుండనే కోరిక ఉండాలి కదా వాళ్ళకి. వ్యాకరణం ఏమిటో, పదం ఏమిటో మనకి ఎందుకులేండి అవన్నీ, మీమాంసా శాస్త్రం, మీను మాంసం ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళకి. అర్థ సంగ్రహ అని ఒక పుస్తకం ఉంది, మీమాంసా శాస్త్రం. అర్థ సంగ్రహం చదివితే మీమాంసా శాస్త్రం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుస్తాయి. ఒక వాక్యాన్ని ఎలా చెప్పాలనే దాన్ని అందులో చదువుతాం. కంప్యూటర్ చదవాలన్నా, ఇంకొక లాంగ్వేజ్ చదవాలన్నా కూడా, శాస్త్ర సైన్స్ చదవాలన్నా కూడా దాని యొక్క పారిభాషిక పదాలు తెలియాలి మనకు. దాని విషయం తెలిస్తేనే కదా ఆ సైన్స్ మనకు క్షుణ్ణంగా వస్తుంది. వేదమైనా అంతే. వేదం చదవాలన్నా, వేద వాక్యాలు వేద పదాలు చెప్పాలన్నా దానికి యాన్సలరీస్ అంటారు చూడండి. మెయిన్ సబ్జెక్ట్ ఒకటి, యాన్సలరీస్ ఇట్లా అంటే మీకు అర్థమవుతుంది. మెయిన్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది మనకు, ఆ మెయిన్ సబ్జెక్ట్కి సపోర్టివ్ సబ్జెక్ట్స్ యాన్సలరీస్ అంటారు. ఇవి చదువుతూ ఉంటే మనకు ఆ మెయిన్ సబ్జెక్ట్, టాప్ మోస్ట్ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది కదా. అందుకని యాన్సలరీ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో సపోర్టివ్ సబ్జెక్ట్స్. ఈ వ్యాకరణం, మీమాంస, తర్కం, న్యాయం ఇవన్నీ కూడా మనకు వేదాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి బాగా సహాయపడతాయి. అందుకని అవి చదవాలి అంటే మనకు 24 గంటలు అదే ధ్యాసలో ఉండాలి. అందుకే సన్యాసం తీసుకుండేది, తెలిసిందా అసలు సంగతి? అలా చదవాలి అనుకుంటే బాధ్యతలు ఉంటే కష్టం, ఎక్కువ బాధ్యతలు ఉన్నా చదవాలంటే కష్టం. అందుకని ఎక్కువ సమయం మనకు దొరకాలి అంటే ఇలా చదవాలి అనుకుంటే సమయం కోసం వివాహం చేసుకోకుండా అట్లా సన్యాసాశ్రమంలో ఉంటే చాలా సమయం దొరుకుతుంది. చదువుతూనే ఉండొచ్చు, ఉదయం సాయంత్రం రాత్రి ఇదే పని. అందుకనే పూజ్య స్వామీజీ అంటారు, చదివితే సన్యాసుల దగ్గరే చదవాలి అని అంటారు. కారణం ఎందుకంటే సన్యాసి దగ్గర ఎందుకు చదవాలి అని అంటే వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. ఇంకా అదే అందరు సన్యాసులు చెప్పడం లేదండి, ఎవరో విద్య చదివి బోధించాలనుకునేవాళ్ళు. కానీ కొంతమంది సన్యాసులు ఉన్నారు, వేదాంతంతో సంబంధం లేని సన్యాసులు కూడా ఉన్నారు, వేద విద్యతో సంబంధం లేని సన్యాసులు ఉన్నారు. నేను ఆ సన్యాసుల గురించి మాట్లాడటం లేదు. సన్యాసి అంటేనే అసలు వేద అధ్యయనం, వేద పఠనం, పాఠనం ఇదొక్కటే సన్యాసికి, ఇంకే యొక్క కర్తవ్యం ఉండకూడదు. మెయిన్ ఇది ఉండాలి, మిగతావన్నీ కూడా సెకండరీ. ఇప్పుడు ఇదేమైందంటే ఇది అసలు సెకండరీగా నామకే వాస్తే 1% చదివి వదిలిపెట్టేస్తారు, మెయిన్గా మిగతావన్నీ మెయిన్ అయిపోయినాయి ఇప్పుడు సన్యాసులకి. మన సంప్రదాయంలో మన దేశంలో సన్యాసి అంటే వేద అధ్యయనం, వేద పఠనం, పాఠనం ఇదే పనిగా ఉండాలి. ఆ యొక్క సమాజానికి తగినట్లుగా ఆ పరిస్థితుల్లో కొంచెం సామాజిక కార్యక్రమాలు ప్రజలకి సలహాలు ఇస్తూ ఉండాలి. ఈ స్కూలు, కాలేజీ, గుడి ఇట్లాంటి గురించి సలహా ఇవ్వచ్చు, కానీ తానే అవిగా బాధ్యత వేసుకోకూడదు మీద. సన్యాసి ఉపనిషత్తుని ఒకటి ఉంది, పారివ్రాజకోపనిషత్తు అని. పరివ్రాజకోపనిషత్తులో చూస్తే సన్యాసికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో చూస్తే ఎవరు సన్యాసం తీసుకోరు ఇంకా, అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సన్యాసి అంటే ఎవరు, ఎలాంటి వాడు సన్యాసి, సన్యాసి అంటే ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, అన్నీ ఉన్నాయి అక్కడ. అందుకని పదశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, మీమాంసా శాస్త్రం, వాక్యశాస్త్రం, అదేవిధంగా తర్కశాస్త్రం న్యాయబద్ధంగా ఉండాలి. మనం చెప్పే వాక్యాల అర్థాలు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. లాజికల్ అంటారు చూడండి, లాజికల్లీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, అంటే అర్థం అర్థం లేకుండా చెప్తున్నాడు అనకూడదు. లాజిక్ అంటారు దాన్ని, అది తర్కశాస్త్రం అన్నారు, లాజిక్ అంటారు, అదొక శాస్త్రం. ఈ మూడు శాస్త్రాలను చదివి రావాలంట. వేదాంతం చదువుతూ ఈ సైడ్గా మీరు ఆన్సిలరీస్ చదవాలి. భగవద్గీత చదువుతూ, ఉపనిషత్తులు చదువుతూ, బ్రహ్మసూత్ర చదువుతూనే ఈ సైడ్గా ఇవి చదువుతూ ఉండాలి మేము. ఏవి, తర్క, వ్యాకరణం, మీమాంస. ఈ మూడు చదివితే ఏమవుతుందంటే మనకు కొంచెం పట్టు వస్తుంది సబ్జెక్ట్ మీద, వేదాంతం మీద బాగా పట్టు వస్తుంది అన్నమాట. పట్టు అంటే ఏంటి, కంచి పట్టు కాదు, అథెంటిసిటీ, బాగా మనం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యత వస్తుంది, ఈజీగా చెప్పేయచ్చు అన్నమాట. మనకు ఎలా అనేది అంటే అర్థమైపోతుంది, గురువుగారు చెప్పేది మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అందుకని గాలి తీసుకున్నా గాలి వదిలిన ఇదే పనిలో ఉన్నవాడికే శాస్త్రం అర్థమైందా, అంత తేలిగ్గా రాదు శాస్త్రం. అందుకని అడుగుతున్నాడు విద్యార్థి, నాకు మంచి మేధశక్తి కావాలి, ఈ చదివినటువంటి విద్య అంతా కూడా నేను బోధించాలి అనేటువంటివన్నీ అడుగుతున్నాడు. ఇక్కడ యశస్సు కావాలి, నేను అలా చదివిన వాడిని అందరిలోకి అంటే కూడా ప్రజలలో అందరిలో కూడా నేను కీర్తివంతుణ్ణి కావాలి. యస్య సహ వస్య సహ అసాని శ్రేయాన్, శ్రేయాన్ వస్యసో సాని స్వాహ అని ఉంది. ఎక్కడున్నారు, 4-4లో 22వ పేజీ 4-4. శ్రేయాన్ వస్యసో సాని స్వాహ అంటే శ్రేయాన్ అంటే గొప్పవాణ్ణి, శ్రేష్ఠుణ్ణి అవుగాక. అసాని నేను గొప్పవాడిని అంటే ధనవంతుల్లోకందరికంటే కూడా గొప్ప ధనవంతుణ్ణి అవుగాక అన్నారు. వస్య సహ అంటే వసు అంటే ధనం, వస్య సహ అన్న ధనము కలిగిన వాడిని అవుగాక అన్నారు అని చెప్తూ ఆవహంతి హోమం చేస్తున్నాడు. మీకు కూడా ధనం కావాలంటే ఆవహంతి హోమం చేయండి. తర్వాత చదువుతాం, తం త్వా భగ ప్రవిశాని స్వాహ, తం త్వా భగ ప్రవిశాని స్వాహ, సమా భగ ప్రవిశ స్వాహ. తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ,
ത്വയി മൃജേ സ്വാഹ യഥാ പ്രവതായന്തി യഥാ മാസ അഹർജരം ഏവം മാം ബ്രഹ്മചാരിണഃ ധാതരായന്തു സർവതഃ സ്വാഹ പ്രതിവേശോസി പ്രമാഭാഹി പ്രമാപദ്യസ്വ പ്രതിവേശോസി പ്രമാഭാഹി പ്രമാപദ്യസ്വ
തം ത്വാ പ്രവിശാനി സ്വാഹ ഭഗ പ്രവിശാനി സ്വാഹ ഐക്യപ്രാപ്യർത്ഥം ഇപ്പോൾ ചെയ്തിട്ടുള്ളത് ഐക്യപ്രാപ്യർത്ഥം ആ പരമാത്മടിത്തോ നേനു ഐക്യമകുക ജീവാത്മ പരമാത്മ ഐക്യ ജ്ഞാനമു നേനു പൊന്നുതുന ഗാകാനർ గురువుగారు ఎంత చెప్పినా కూడా నేను ఆ పరబ్రహ్మమే పరమాత్మనే అనే జ్ఞానం రాదు అందరికీ. ఏదో పాపం ఉంటే అది అడ్డుపడుతుంది. అటువంటి ఆటంకాలు అడ్డంకులు ఏమీ లేకుండా నిర్విఘ్నంగా నేను ఆ పరమాత్మలో ఐక్యమగుదునుగాక, బ్రహ్మనిష్ఠుండవుదునుగాక. లేకపోతే ఏముందంటే ఊరికే ఏదో చెప్తారే, చిలక పలుకులు పలికినట్టుగా పలుకుతారు గురువుగారు. మా గురువుగారు చెప్పారు, నేను చెప్తున్నాను అంటాడే, కానీ తాను అనుభవించి చెప్పలేడు. ఐక్య జ్ఞానం లేకపోతే వేదం అంటే గౌరవం ఉంది, విలువ ఉంది. గురువుగారు చెప్పారు కనుక వాక్యాలు చెప్పడం వేరు. తానుగా ఐక్య భావాన్ని పొంది నిష్ఠలో స్థితప్రజ్ఞుడయ్యి గుణాతీతుడయ్యి పరాభక్తుడయి చెప్పగలగడం వేరు. వాళ్ళనే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు అంటాం. ఎక్కడో ఏదో జన్మలో పాపం గనక ఉంటే ఆ వ్యక్తికి ఐక్య జ్ఞానం రాదు. అందుకనే మన శాస్త్రం అనేకమైనటువంటి వ్రతాలు, సాధనలు, హోమాలు, జపాలు, తపాలు ఎన్నెన్నో చెప్తుంది. ఎలా చేస్తేనే ఆ మనస్సు అనేటువంటిది, హృదయం అనేది శుద్ధంగా ఉండి వాడికి ఎటువంటి అహంకారం లేకుండా నిర్మలమైన మనస్సు రావాలి అంటే ఎంత పుణ్యం ఉండుండాలి. అందుకని శాంతి పర్వంలో మహాభారతంలో ఒక శ్లోకం చెప్పబడింది. ఏమిటి ఆ శ్లోకం అంటే, జ్ఞానం ఉత్పద్యతే పుంసాం అన్నారు. ఈ ఐక్య జ్ఞానం ఎట్లా పుడుతుందట మనిషికి? శాస్త్రం విన్నంత మాత్రాన అందరికీ రాదండి. శాస్త్రం విన్న తర్వాత కూడా మనకు ఆత్మకృప కావాలి, గురుకృప కావాలి, ఈశ్వర కృప కావాలి, శాస్త్రకృప కావాలి. వాటి యొక్క కృప సంపాదించడానికి మనలో ఎంతో వినయం కావాలి. అంత వినయం కావాలి అంటే మన అహంకారాన్ని అక్కడ చెప్పుల దగ్గరే వదిలిపెట్టాలి. అలా వదలగలిగిన రోజు నేను నాది అనేటువంటి అహంభావం, అహంకారం ఉన్న మనిషికి దేహాభిమానం, మనభిమానం, పుత్రాభిమానం, పుత్రి అభిమానం, గృహాభిమానం, ధనాభిమానం, ఆస్తిపాస్తుల అభిమానం ఉన్న వ్యక్తికి బ్రహ్మజ్ఞానం వంట పట్టనే పట్టదు, వంట పట్టదు. కొంతమందికి ఆహారం తిన్నా కూడా జీర్ణం కాదు, వంట పట్టదు చూడండి. అదేవిధంగా శాస్త్రం కూడా చాలామందికి వంట పట్టదు. ఎందుకంటే ఎక్కడో పాపం అన్నమాట. ఈ అహంకార రాగద్వేషాలే పాపం. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః. మనం జన్మజన్మల చేసినటువంటి పాపకర్మ క్షయించినప్పుడే జ్ఞానం ఉత్పద్యతే. ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియకుండా, లేకపోతే దుఃఖం ఎందుకు వస్తుంది? లేకపోతే గురువుగారు చెప్పింది తత్త్వం అసి మహావాక్యం నాకు వెంటనే వారు చెప్పినట్లుగా నాకు ఎందుకు అర్థం కాదు? ఎందుకని తల బ్రేక్ చేసుకుంటున్నాను, ఐఎమ్ బ్రేకింగ్ మై హెడ్ అన్నారు. వారు చెప్తూ ఉంటే అక్కడ ఆ విషయం అప్పటికప్పుడు అట్లా అర్థమైపోవాలి కదా. ఎందుకు అర్థం కావటం లేదు? ఎక్కడో ఏ జన్మలోనో పాపకర్మ ఇంకా మిగిలి ఉంది అని అర్థం. మహాభారతంలో వ్యాసుల వారు చెప్తారు, జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణ. అర్థమవుతుంది కదా, పాపస్య కర్మణ క్షయాత్ పాపస్య కర్మణ అంటే పాపం వల్ల, అంటే మనం చేసినటువంటి పాపకర్మలు ఏమైనా ఉంటే అవి క్షీణించినప్పుడు మాత్రమే జ్ఞానం ఉత్పద్యతే అన్నారు. అందుకని వేదాంతం చదివేటప్పుడే మనం ఎన్నో పుణ్యకర్మలు చేస్తూనే ఉండాలి. కర్మయోగం చేయాలి, ఉపాసన యోగం చేయాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, జపం చేస్తూ ఉండాలి. ఎంతెంత జపం చేస్తే అంతంత తొందరగా పాపం కరిగిపోతుంది. మూట మూటగా ఉన్నటువంటి పాపం మనకు తెలియదు ఎప్పుడు ఎక్కడ ఎంత ఉన్నదో. వేదాంతం చదువుతున్నా కూడా మనలో ఇంకా ఇంకా సందేహాలు సంశయాలు ఉంటూనే ఉన్నాయంటే ఎక్కడో పాపం ఉన్నది అని అర్థం. అందుకని మన వాళ్ళు చదువుతూనే సైడ్ బై సైడ్గా జపం చేస్తూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు, నియమాలు పాటిస్తూ ఉండు, ఆహార నియమాలు పాటించు, దైవ ధ్యానం దైవ పూజ వదిలిపెట్టవాకు, పంచమహాయజ్ఞాలు చేయని ఎందుకు చెప్పారు? నేను వేదాంతానికి వచ్చేసాను కదా, ఇంకెందుకు నాకనని చెప్పారా? చెప్పలేదే. రెండో లైన్ ఏం చెప్తుంది? యదా ఆదర్శ యథా ఆదర్శ తల ప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని అన్నాడు. ఎప్పుడైతే పాపకర్మ పోతుందో క్షీణిస్తుందో క్షయాత్ జ్ఞానం ఉత్పద్యతే. ఎలా ఉత్పత్తి అవుతుందట ఆ జ్ఞానం, ఎలా ఉంటుందట అన్నారు. ఎంత క్లియర్గా ఉంటుందట అంటే ఆ జ్ఞానం, ఎవరికైతే వారి పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయో, జ్ఞానం వచ్చినప్పుడు ఎలా ఉంటుందట ఆ జ్ఞానం, ఎంత క్లియర్గా ఉంటుందంటే, యథా ఎలాగైతే ఆదర్శ తల ప్రఖ్యే అన్నారు. ఆదర్శం అంటే అర్థం, మన ముఖం చూసుకోండి అర్థం. తల ప్రఖ్య అంటే దాని మీద, ఆ అద్దం మీద. ఆదర్శ తల ప్రఖ్యే పశ్యతి ఆత్మానమాత్మని అన్నాడు. అద్దంలో చూసుకునేటప్పుడు మన ముఖం మనకు ఎలా కనపడుతుంది, ఎంత క్లియర్గా ఉంటుంది, ఎలా ఉన్నారో అలా కనపడుతుంది కదా. అదేవిధంగా ఆ పాపం తొలగిపోయిన వ్యక్తికి తన మనస్సు నందు తన ఆత్మ అలా విశదపడుతుందట. చూడండి ఆత్మని, తన మనస్సులో ఉన్నటువంటి నేను ఆత్మని కాదు, నేను జీవుణ్ణి, నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని అనే భావన పోయి నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను బ్రహ్మస్వరూపాన్ని ఆత్మ చైతన్యాన్ని అనేటువంటిది ఈ అద్దంలో ముఖం కనపడినట్లుగా వాడికి అంత చక్కగా విసిదం అవుతుందిట. ఇంకా సందేహం లేదు, అద్దంలో ముఖం చూసుకొని నా ముఖమా కాదా అంటారా? ఇది నా ముఖమేనంటావా అంటే అడుగుతావా ఎవరినన్నా? అడగం కదా. ఎంత క్లియర్గా ఉందో చూసారా, అంత క్లియర్గా ఉంటుందిట. ఎప్పుడైతే పాపం తొలగిపోతుందో ఆ వ్యక్తికి, శాస్త్రం చదివేటప్పుడే గురువుగారు చెప్తున్నప్పుడే అత్రైవ బ్రహ్మ సమశ్నుతే అన్నారు. అలా ఉండేది కోటికొక్కళ్ళు ఎక్కడో. ఆ కోటిలో నేను కావాలనుకోండి, ఆ కోటిలో నేను ఉంటానో ఉండనో, ఆ కోటిలో నా నేను ఎక్కడో, అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ క్షణం మనుష్యాణం సహస్రేష్ అన్నారు కృష్ణ పరమాత్మ, వేలల్లో ఏ ఒక్కడో తెలుసుకుంటాడు అర్జున అన్నాడు. ఆ వేలల్లో నేనున్నానని చెప్పి నువ్వు అనుకున్న రోజు నీకు మోక్షం వస్తుంది. అలా అనుకునేది ఎవరండి? అంత ధైర్యవంతులు ఎక్కడున్నాడు? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత. ధైర్యవంతులు తక్కువ అండి, అంత బలహీనులు ఎక్కువ. భయపడేవాళ్ళు, అధైర్యపడేవాళ్ళు, నిరుత్సాహపడేవాళ్ళు ఎక్కువ. కానీ మనం ఎక్కువగా ధైర్యవంతులు చూస్తున్నావా, నిరుత్సాహవంతులు చూస్తున్నావా? ధైర్యవంతుడు ఎక్కడో నూటికి కోటికి ఒకటి కనపడతాడు మనకు. ఉత్సాహంగా ఉండేవాడు, ధైర్యంగా ఉండేవాడు కావాలి మనకు. అందుకని ఆ ధైర్యంగా నేను ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. అంతేగాని నీరు గారిపోదు, నిరుత్సాహంగా ఉండకూడదు. ఏమండి నా పాపాలన్నీ ఎప్పుడు పోతాయో అనకూడదు. మిమ్మల్ని చూశాను నా పాపాలన్నీ కరిగిపోయినాయి అనాలి, అంతే. అలా ఎందుకు చెప్పలేం? అదే శాస్త్రం అడుగుతోంది. సంకల్పం చేసుకో, నాకు పాపాలన్నీ కరిగిపోయినాయి. ఎప్పుడైతే నేను తైత్రీయ ఉపనిషత్తు పట్టుకున్నానో నా పాపాలన్నీ కరిగిపోయినట్లే. అంటే నేను జ్ఞానాన్ని పొందినట్లుగానే భావించుకోవాలి. వస్తుంది ఏదో ఒక రోజుకి. డాక్టర్ చదివేటప్పుడే డాక్టర్ని రాసుకుంటున్నాడా లేదా, ఎప్పుడో 6 సంవత్సరాల తర్వాత వస్తుంది డిగ్రీ. 6 సంవత్సరాలకు వచ్చే డిగ్రీ ఇప్పుడే రాసుకుంటున్నాడా లేదా? డాక్టర్ 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 అని రాసుకుంటాడు. ఇప్పుడు రా, నువ్వు ఇక్కడే ఫస్ట్ ఇయర్లో ఉన్నావు కదా, ఎందుకు రాసుకుంటావంటే ఒక రోజుకు అవుతాను కదండి. అదేవిధంగా తైత్రి ఉపనిషత్తు పట్టుకుంటే ఒక రోజుకి బ్రహ్మజ్ఞానం వస్తుంది కదండి నాకు అనే ధైర్యంతో నా పాపాలన్నీ కరిగిపోయినాయి, నేను తప్పకుండా జ్ఞానాన్ని పొందుతాను, ఆ అద్దంలో ముఖం కనపడినట్లుగా నా ఆత్మస్వరూపం ఆత్మానం ఆత్మని అన్నాడు. ఆత్మని అంటే మనస్సులో, ఆత్మానం అంటే తన స్వరూపాన్ని. యదా ఆదర్శతల ప్రఖ్యే పశ్యతి ఆత్మానం ఆత్మని, పశ్యతి అన్నాడు, తెలుసుకుంటాడట తన మనస్సునందే అన్నాడు. అందుకని గురువు శాస్త్రాన్ని వదిలిపెట్టకూడదు. మన కుటుంబ బాధ్యతలు ఉంటూనే ఉంటాయి, మనకి ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటూనే ఉంటాయి, అయినా శాస్త్రాన్ని వదలకుండా చదివిన వాడికి మాత్రమే ఇది అవ్వుతుంది. అందుకోసమే ఇంత ప్రయత్నం చేస్తున్నాడు ఈ శిష్యుడు. గురువుగారి దగ్గర అడుగుతున్నాడు అన్నమాట, ఆ హోమం చేస్తున్నాడు గురుకులంలోనే. భగహ అంటే హే భగవన్ అని అర్థం, ఓ భగవంతుడా. భగ అంటే ఇక్కడ ఓ భగవంతుడా. తం త్వా ప్రవిశాని, తం త్వా ప్రవిశాని అంటే నీవు, నేను నీలో చేరుదునుగాక. తం త్వా ప్రవిశాని, నేను నీలో ఐక్యమగుదునుగాక, నేను వేరుగా ఉండకుండా నీలో ఒకడిని అగుదునుగాక అని అంటున్నాడు. కోరిక ఉండాలి ముందు, సంకల్పం లేకపోతే జరగదు ఏది. యద్భావం తద్భవతి. ఆయన దేవుడు స్వామి, స్వామి అంటే ఆయన స్వామి, నేను ఆ స్వామిని ఎప్పటికీ. భగవంతుడు భక్తుడైన వాడిని నేను ఆ స్వామిని ఎట్లవుతాను? భగవద్భక్తుడు భగవంతుడితో సమానం, భగవద్భక్తుడికి ఇంకా లోపం అంటూ ఏది ఉండదు. తం త్వా ప్రవిశాని. అదేవిధంగా సహా మా ప్రవిశ భగ, హే భగ, ఓ భగవంతుడా, ఓ పరమాత్ముడా. మా ప్రవిశ స్వాహ, సహ అంటే త్వం అపి, నీవు కూడా, నీవు కూడా. మా ప్రవిశ నాలో చేరవలసినది, నేను నీలో చేరుతాను, నువ్వు నాలో చేరవలసినది. నువ్వు నాకు దూరంగా ఉండవాకు నేను నీకు దూరంగా ఉండను. అంటే ఏమిటి, నువ్వు నాకు దూరంగా ఉన్నావు, నేను నీకు దూరంగా ఉన్నాను అనే ఆలోచనని తీసివేసి నాలో అని అర్థం కదా. నేను నీకు దూరంగా ఉన్నానని, నీకంటే వేరుగా ఉన్నాననే భావన ఉన్నదే అది తీసి, నువ్వు నాలో చేరవలసింది, నేను నీలో చేరతాను. అంటే ఏమిటి, నది పోయి సముద్రంలో చేరినట్టుగా, నది సముద్రంలో చేరడం కోసం తాపత్రయపడుతోంది, ఎప్పుడు చేరతాను, ఎప్పుడు చేరతాను, ఎప్పుడు చేరతాను సముద్రంలో. ఇక్కడ ఉన్నప్పుడే నది గనక నేను నీరే, ఆ సముద్రము నీరే అని అంటే ఏమైంది, ఒకటైపోయిందా లేదా? నది ఇక్కడ ఉన్నప్పుడే నేను ఆ సముద్రము నీరే అని అనుకుంటే భేదం ఉందా, ఐక్యం అయిపోయిందా లేదా? సముద్రము నీరే, నేను నీరే కదా, మేమిద్దరం ఒకటే. అదేవిధంగా నేను పూజించే పరమాత్ముడు ఆత్మ, ఈ జీవాత్ముడు ఆత్మ, ఆయన ఆత్మ, నేను ఆత్మ, ఇద్దరం ఒకటే కదా. కాకపోతే నాకు జీవ అని పేరు, ఆయనకు పరమ అని పేరు, పరమకే జీవ అని పేరు పెట్టాం అంతే. అంత తేలిక జ్ఞానం. చిన్నప్పుడు అనేవాడు బ్రహ్మ విద్య కూసు విద్య అనేవాళ్ళు, అదేమిటో భాష నాకు తెలియదు. బ్రహ్మ విద్య చాలా తేలికట, వచ్చిన వాడికి తేలిక, రాని వాడికి దూరం కష్టం. నువ్వు నాలో చేరవలసినది. తర్వాత అహం, హే భగ, అహం నిమృజే తస్మిన్ త్వయీనర్. ఓ పరమాత్మ, నన్ను నేను శుద్ధము చేసుకుందునుగాక అన్నారు. నిమృజే అంటే నేను పరిశుద్ధుణ్ణి అగుగాక, నేను చేసిన పాపకృత్యములన్నీ కూడా శుద్ధి చేయబడుగాక అన్నారు, వాష్డ్ ఆఫ్ అన్నారు. అందుకనే గురువు గారికి కాళ్ళు పట్టుకొని పట్టుకొని పెడితే కాస్త అట్లంత పుణ్యం వస్తుందని చెప్పి మన వాళ్ళు, ఎంతెంత గురువు సేవ చేస్తే అంతంత పుణ్యంట, గురుభక్తిని మించింది లేదన్నాడు. అందుకని గురుగీతలో రాస్తారు, గురుగీతలో అసలు గురుభక్తి ఉన్నదంటే వాడికి జ్ఞానం వచ్చి తీరుతుందట, నిష్ట కూడా వస్తుందట. అత్యంతమైన గురుభక్తి కావాలట. గురువు అంటే ప్రాణం అన్నాడు, గురువే సర్వస్వం. అందుకని ఆ మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కడగాలి అంటే ఆయన ఒక్కడే మార్గం, ఇంకెవరు కడగలేరు. ఎందుకంటే సాక్షాత్తు నన్ను ఉద్ధరించడం కోసం వచ్చాడు నా గురువు, నా కోసం వచ్చారు నా గురువు.
అంత ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి గురువు కోసం అన్నట్టు. అలాంటి శిష్యులు ఎంతోమంది గురువు పాదాలు పట్టుకొని గురువుకు సేవ చేసి, గురువు అంటే ప్రాణం, ప్రాణంగా భావించి వాళ్ళు మోక్షాన్ని పొందారు. మన పురాణాలన్నీ చదవండి, ఎంతమంది గురువు పేరు చెప్తేనే చాలు వాళ్ళకి అంత ఆనందం అన్నమాట. అలా ఉన్నవాడికి జ్ఞానం వచ్చి తీరుతుంది, ఎందుకంటే గురు కటాక్షం అది. ఎక్కడన్నా ఉండని, ఎటన్నా ఉండని, వాడి మనసంతా గురువు మీదనే ఉన్నదనుకోండి, పాపం వాడికి జ్ఞానం రావాలి. ఈ గురువు శిష్యుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే శిష్యుడు గురువు గురించి ఆలోచిస్తున్నాడు కదా. అంటే గురువు కోసమే అన్నీ చేస్తున్నాడు. గురువు అంటే ఏంటి అర్థం? శాస్త్రం. గురువుగారు శాస్త్రం అంటే గురువుగారికి కూడా ఏముంటుంది? వారి మనసులోనే సంకల్పం వచ్చేస్తుంది, వీడికి ఎట్లాగైనా సరే జ్ఞానం వచ్చుగాక అంటాడు. ఎందుకంటే గురువుగారు వాడు చేసిన సేవకి, వాడి యొక్క వినయానికి, ఆ శిష్యుడి యొక్క భక్తికి, ఆ శిష్యుడి యొక్క శ్రద్ధకి గురువుగారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. గురుకృప ఉన్నదంటే జరగనిది లేదు ప్రపంచంలో. అందుకని ఓ పరమాత్మ, నేను పరిశుద్ధుణ్ణి అగుగాక, నాలో ఎటువంటి రాగ ద్వేషాలు కామ క్రోధాలు లేకుండా వినయంతో అణకువతో నా గురువుగారికి నేను సర్వస్వాన్ని అర్పించి వారిలో ఉన్న జ్ఞానాన్ని నాలో వచ్చేటట్లుగా నేను పాత్రుణ్ణి అగుదుగాక అన్నాడు. మా గురువుగారిలో ఉన్న జ్ఞానం అంతా నాలోకి రావాలంటే ఏమిటి? నాలో పాత్రత ఉండాలి. ఐ మస్ట్ బి డిజర్వ్డ్ పర్సన్. అర్హత ఉండాలి. అర్హత లేకపోతే గురువుగారు పోస్తానన్నా పోదు, ఒక పక్క నుంచి పోతూ ఉంటుంది అది కదా. అందుకని మా గురువుగారి దగ్గర ఉన్న జ్ఞానం అంతా కూడా అది నాకు రావడం కోసం నాకు ఎటువంటి అర్హత కావాలో అటువంటి అర్హతని నాకు ఇవ్వు నాయన అన్నాడు. ఎలా? నిమ్రజే అన్నాడు. నేను పరిశుద్ధుణ్ణైతే, మనస్సు వాచ కర్మణ శుద్ధిత ఉంటే నా దగ్గర నా గురువుగారిలో ఉన్న జ్ఞానం అంతా కూడా అలా ప్రవహిస్తుంది నాలోకి. అంత తేలిక. తస్మిన్ త్వయీనరు సహస్రశాఖే. ఓ పరమాత్మ, నీకు ఎన్నో రూపాలున్నాయి, అనేకమైన సహస్రశాఖ అంటే అనేక రూపాలున్నాయి. నేను నీలో నేను శుద్ధుణ్ణి కావుగాక అన్నారు. యథోదకం శుద్ధే శుద్ధం భవతి అన్నారు. శుద్ధమైన నీరు శుద్ధమైన నీటిలో పోస్తే ఏమైపోతుంది? అది కూడా శుద్ధమైపోతుంది, కలిసిపోతుంది. కనుక ఏ పరమాత్మ, నీకు అనేక రూపాలు ఉన్నాయి కదా, అందులో ఒక గురువు ఒక రూపం. అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు, అన్ని రూపాలు నీలో ఉన్నాయి, నేను అన్నిట్లో నేను కలిసిపోవుగాక, నేను శుద్ధుణ్ణి అగుగాక. ఎందుకంటే పరమాత్ముడు శుద్ధుడు కదా. పరమాస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు పరిపూర్ణమైనటువంటి శుద్ధస్వరూపం. కనుక నీలో నేను కనుక ఒకటైపోతే నేను పరిశుద్ధుణ్ణి అయిపోతాను. తస్మిన్ నిమ్రజే అన్నాడు. నీలో నేను పరిశుద్ధుణ్ణి అగుగాక అంటే నీలో నేను ఒకటయ్యి పరిశుద్ధుణ్ణి అయిపోతాను అన్నాడు. అది భగవంతుడిని వేరుగా చూస్తే మనం అపరిశుద్ధులం అవుతాం, భగవంతుడిలో ఒకటిగా భావించుకుంటే పరిశుద్ధులం అయిపోతాం అని చెప్తున్నాడు ఇక్కడ. సహస్రశాఖే, నీకు అనేక రూపాలు ఉన్నాయి, ఆ అన్ని రూపాల్లో కూడా నేను ఒకటి అయిపోయి అప్పుడు నేను మనసు శుద్ధి అయిపోతాను. నేను ఆ శుద్ధి లేకపోతే నేను జ్ఞానాన్ని పొందలేను. అటువంటి శుద్ధి లేని వాడిని నేను ఎట్లా గురువుని అవుతాను? ఒక గురువుని అవ్వాలంటే నాకు వాచిక శుద్ధి, మానసిక శుద్ధి, కరణ శుద్ధి కావాలి కదా. అటువంటి శుద్ధి తినాలో ఇవ్వయ్యా అన్నాడు. యశస్సు అంటే ఇది యశస్సు. కొంతమంది గురువులు ఉంటారు విత్త అపహారకాహ అన్నారు, విత్తాన్ని అపహరించడానికి ఉంటారు కొంతమంది గురువులు. కొంతమంది గురువులు చిత్త అపహారకాహ, శిష్యస్య చిత్త అపహారకాహ అంటే శిష్యుల యొక్క చిత్తాన్ని అపహరించేవాళ్ళు కొంతమంది. అర్థమైందా? శిష్యుల యొక్క చిత్తాన్ని అంటే మనస్సుని అపహరించే గురువులు కొంతమంది అయితే, శిష్యుల యొక్క విత్తాన్ని అపహరించేవాళ్ళు కొంతమంది. దేవుడా, నాకు చిత్తాన్ని అపహరించే గురువు నీవు, నా చిత్తాన్ని అపహరించుగాక. మా గురువుగారు నా మనస్సుని అపహరించాలి అంటే నా మనసులో మనసు లేదండి. ఎక్కడుందిరా అంటే మా గురువుగారి దగ్గర ఉందా? ఏమైందిరా నీ మనసు కంటే? మా గురువుగారు అపహరించేశారండి అన్నారు. అటువంటి గురువుగారు దొరికితే ఎంత అదృష్టం. 24 గంటలు ఆ గురువుకు చూ, గురువు 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 చింతన అన్నమాట. గురువు చింతన అంటే ఏమిటి? శాస్త్ర చింతన. మా గురువుగారు చెప్పిన వాక్యాలే నా మనసులో రింగ్ రింగ్ రింగం అంటూ ఉంటే కనుక చిత్త అపహారకాహ గురవహ, వెరీ రేర్. అలా ఉండే గురువులు చాలా అరుదు. విత్త అపహారకాహ బహవ అన్నారు, అటువంటి గురువులు చాలామంది అన్నారు. అందుకని దానికి కూడా పుణ్యం కావాలి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే చిత్త అపహారక గురువు దొరుకుతాడు మనకు. అర్థమైందా? అందుకని అలా గురువు కనుక దొరికిన తర్వాత భగవంతుడికి ఎన్ని నమస్కారాలు పెట్టాలి, ఎంత ధన్యవాదాలు చెప్పాలి భగవంతుడికి. ఎందుకంటే గురువు అంటే సామాన్యం కాదు. తర్వాత ధాత బ్రహ్మచారిణ ఆయంతు మాం. ధాత ఓ పరమాత్మ, ధాత అంటే ప్రపంచాన్ని సృష్టినంతా కూడాను రక్షిస్తున్నవాడివి, ధాత అంటే ధరించేవాడు అన్నాడు. ధరిస్తున్నటువంటి ఓ పరమాత్మ ఆయన అడుగుతున్నాడు, ఆవహనం చేస్తూ చేస్తూనే స్వాహా స్వాహా అని చేస్తూనే, ఓ పరమాత్మ నా దగ్గరికి బ్రహ్మచారిణ మాం ఆయంతు అన్నారు. నా దగ్గరికి చదువుకోవడానికి చాలామంది విద్యార్థులు వచ్చుగాక అన్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా సరే వస్తూనే ఉండుగాక, నేను చెప్పేదంతా వినాలి కదా వాళ్ళు. మరి బ్రహ్మచారిణ ఆయంతు, బ్రహ్మచారిణ అంటే ఏమిటి ఇక్కడ అర్థం? బ్యాచిలర్ అని కాదు అర్థం, బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఉత్సాహం ఉన్నవారు అని అర్థం బ్రహ్మచారిణ అంటే. అర్థమైందా? నిజమైన బ్రహ్మచారి ఎవరు? బ్రహ్మని చరతే ఇది బ్రహ్మచారి. బ్రహ్మ విషయాన్ని తెలుసుకోవాలి, ఆ విషయంలో చరిస్తూ ఉంటాడు. క్లాసుకి వెళ్ళాలని, క్యాసెట్ వినాలని, సీడీ వినాలని, పుస్తకాలు చదువుతూ ఉంటాడు, అదే బ్రహ్మచారి అని అర్థం. అటువంటి వాడు నాకు రావాలి. అర్థమైందా? మీరు వివాహం అయినప్పటికీ కూడా మీ మనస్సు అంతా ఎక్కడుంది? బ్రహ్మ ఎందు ఉన్నది. బ్రహ్మను తెలుసుకోవాలి, బ్రహ్మను తెలుసుకోవాలని ఉంది కాబట్టి మీరంతా బ్రహ్మచారులే. అర్థమైందా? ఇక్కడ శారీరకంగా కాదు బ్రహ్మచారి అంటే, ఆ యొక్క మోక్షాన్ని పొందడం కోసం నేను బ్రహ్మను తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన. బ్రహ్మచారిణ మా ఆయంతు, ఎక్కడి నుంచి రావాలి? సర్వత ఆయంతు, అన్ని చోట్ల నుంచి, 4 డైరెక్షన్స్ నుంచి. సర్వత అంటే నార్త్ నుంచి రావాలి, సౌత్ నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, అన్ని వైపుల నుంచి వచ్చుగాక అన్నారు. అందుకని 4 పక్కల క్లాసులు పెడతారు, 4 పక్కల నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఎంతెంత దూరం నుంచో వస్తారు. కష్టం తెలియదు వాళ్ళకి, సమయం తెలియదు, కష్టం తెలియదు, అనారోగ్యము తెలియదు. ఎంత ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వస్తారంటే చెప్తున్నాడు, ఆపహ ప్రవత ఎంతి ఏవం యథా అన్నారు. ఎలాగైతే నదులన్నీ కూడా సముద్రంలో చేరడానికి పరిగెడుతున్నాయో అన్ని వైపుల నుంచి అన్నారు. చూశారా? శిష్యుడు చూడండి ఎలా అడుగుతున్నాడు. ఎలాగైతే నదులన్నీ కూడా సముద్రంలో చేరడానికి పరిగెడుతున్నాయో, అవి సముద్రంలో చేరాలి, సముద్రంలో చేరాలని చెప్పి అన్ని దిక్కుల నుంచి నదులు వస్తున్నాయి, 4 దిక్కుల నుంచి నదులు వస్తున్నాయి సముద్రంలో చేరడానికి. ఆ విధంగా శిష్యులు నా దగ్గరికి 4 దిక్కుల నుంచి వచ్చుగాక అని అడుగుతున్నాడు. దేనికి అడుగుతున్నాడు? అలా వచ్చి చదివితే ఈ యొక్క ఋషి రుణం తీరుతుంది, నేను నేర్చుకున్నటువంటి ఈ విద్య నా ఋషులకి నేను రుణం తీర్చుకున్న వాడిని అవుతాను. ఈ విద్యను కనుక నేను ఇతరులకు ఇస్తే, అందజేస్తే, అటువంటి నిష్ఠ, శమ దమ ఉన్నటువంటి నిష్ఠ కలిగిన విద్యార్థులు వస్తే వాళ్ళు తర్వాత తరాల వాళ్ళకి చెప్తారు. అర్థమైందా? వాళ్ళు తర్వాత తరాల వాళ్ళకి చెప్తారు. అందుకని మీరు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? కనీసం పిల్లలకి మంచి మాటలు చెప్పి, కొన్ని విలువలు నేర్పి, కొంత అభ్యాసం, జపం, కొంచెం పూజ, అవన్నీ నేర్పాలి పిల్లలకి. మావాడు వినడండి, వీడు వినడండి, ఎవరు వినరండి, అట్లా అనకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. మనతో పాటు సఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ మనం నేర్చుకున్నటువంటి విద్యని, అంత కష్టమైన విషయం చెప్పకపోయినా చిన్నగా దాన్ని సులువైన మార్గంలో ఒక మంచి మాటగా, ఒక కథగా అలా చిన్నగా చెప్పాలి. అలా చెప్తూ ఉంటే మనం విద్య నేర్పిన వాళ్ళమే అవుతాం. మైకు ముందు కూర్చొని, ఇక్కడ కూర్చొని, ఏదో పెద్ద హాల్లో ఫ్యాన్ కింద కూర్చొని చెప్పాలని లేదు. మన ఇంట్లోనే, మన వాళ్ళతోనే, మనతో ఉన్న వ్యక్తులతోనే మనం పంచుకోవాలి దాన్ని. అలా చేసుకుంటూ ఉంటే ఆ విద్య అలా విస్తరిస్తుంది. అందుకని మనతోనే అంతరించిపోకూడదు విద్య. మీరు ఇప్పుడు ఏదైతే ఆనందపడుతున్నారో మీ పిల్లలు ఆనందపడాలా లేదా? రేపు వాళ్ళు ఎక్కడండి సినిమాలు చూస్తారండి, టీవీలు చూస్తారు, చూడనివ్వండి, చూస్తే ఏముంది? మనము చూసాం, సినిమాలు చూడలే చిన్నప్పుడు, పుస్తకాలు చదవలేదా, అయినా వచ్చామా లేదా? ఏదో మన పెద్దలు ఇంకా భక్తి మార్గంలో పూజా గుళ్ళని పెట్టారు కాబట్టి వచ్చాం. కనుక మన పిల్లల్ని మనం వదిలిపెట్టకూడదు, మన మనవాళ్ళని మనవరాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు. వాళ్ళకు కూడా ఏదో విధంగా అది అందేటట్లు చేయాలి, చిన్న చిన్న చిన్నగా, కొంచెం కొంచెంగా. అందుకని మన పాత్ర మనం పోషించాలి. అంతేకాని వాళ్ళంతా ఎక్కడండి, వాళ్ళు ఎక్కడింటారని అని అనకూడదు. అలా అంటే తప్పు. అలా అని మన వాళ్ళు వదిలేస్తే మనం ఎక్కడుండేవాళ్ళం? మనం అల్లరి చేసినా చెప్పిన మాట వినకపోయినా పాపం మన వాళ్ళు చెప్పారా లేదా? అందుకని ఈ రోజుల్లో ఏమైపోతుందంటే మన పిల్లలు కాస్త ఇంకాస్త ఎదురిస్తున్నారు. మనం కొంచెంగా ఎదురుతించాం, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎదురిస్తున్నారు, అంతే తేడా. అందుకని మనం ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, అంతే తేడా. చెప్పకుండా ఉండకూడదు. అదికోసం కదా అడుగుతున్నాడు చూడండి ఈ విద్యార్థి, ఏమడుగుతున్నాడు? అందరూ నా దగ్గరికి వచ్చి చదువుగాక అన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తర్వాత యథా మాసాహ అహర్జరం, ఎలాగైతే నెలలన్నీ కూడా సంవత్సరంలో చేరుతున్నాయో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్ని కలిపి ఏమైపోయింది? సంవత్సరం అయిపోయింది. ప్రతి నెల ఎందులో చేరుతున్నది? మాసాహ అహర్జరం అన్నారు. అహర్జరం అంటే ఏమిటి? సంవత్సరం. ఎందుకు అహర్జరం అని పేరంటే అహహ రూపేణ సర్వాం జరయంతి అన్నారు. పగలు రూపంగా వచ్చి మనల్ని అందరిని ఏం చేస్తున్నది? ఆ పగలు ముసలోళం చేస్తున్నది. అందుకని అహర్జరం అన్నారు. అహహ రూపేణ, పగటి రూపేణ ఈ కాలం ఏం చేస్తుంది? మనల్ని వచ్చి ముసలివాళ్ళని చేస్తుంది. అహర్జరం ఒక ఈ 1 ఇయర్ అయిపోయిందండి, బర్త్డే అండి అన్నాడు. ఏమైపోయింది బర్త్డే అంటే? ఒక సంవత్సరం అయిపోయిందని అర్థం. అంటే ఏంటి, ఒక సంవత్సరం ముసలివాడినైనా అని అర్థం కదా. అటువంటి ఎవరిని ఎట్లయినా నా అహర్జరం ఒక్కొక్క మాసం అయిపోవడం వల్ల కదా. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఒక్కొక్క మాసం అయిపోగానే ఏమవుతుంది? ముసలివాడం అవుతున్నాం అని అర్థం కదా. ఎవరికైనా జ్ఞాపకం ఉంటుందా ఈ సంగతి? అక్టోబర్ అయిపోయింది, నవంబర్ వస్తుంది, నవంబర్ వస్తుంది. ఏంటి నవంబర్ వస్తుందని? నవంబర్ వస్తుంది అంటే ముసలివాడి అయిపోతున్నావు అని అర్థం. ఒక నెల తగ్గిపోయింది మన ఆయుష్లో. డిసెంబర్ ఒక నెల తగ్గిపోయింది, 2011 అయిపోయింది. అన్ని నెలలు సంవత్సరంలో కలిసిపోయినాయి. అంటే ఒక సంవత్సరం అహర్జరం అన్నారు. జ్వరం అంటే జ్వరం కాదు, జ్వరం అంటే ముసలితనం. పగటి రూపంలో మనం ముసలితనాన్ని వచ్చేటటువంటి చేసేటటువంటి కాలం పగలు, అది అహర్జరం. మాసాహ అహర్జరం యథా ప్రవిశంతి ప్రవత, అంటే ప్రవత అనేది ప్రవహిస్తాయో, అంటే క్రిందికి ప్రవహిస్తాయో నదులు, మాసాలు నెలలు కలిసిపోతాయో సంవత్సరంలో, అదేవిధంగా నా శిష్యులందరూ నాలో, నా దగ్గరికి వచ్చి నాలో కలిసిపోవుగాక, అంటే నేను చెప్పే విద్యలో తన్మయులైపోయి ఆ విద్యలోనే ఒకటి అవుగుగాక అని అర్థం. ఎందుకంటే గురువుగారికి వారు నేర్చుకున్న విద్య యొక్క గొప్పతనం వారికి తెలుసు. ఇది మళ్ళీ ఎవరైనా తెలుసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంత ఆనందం కదా. తాను తెలుసుకున్నట్లుగా మరొక శిష్యుడు తెలుసుకున్నాడంటే గురువుకి ఎంత ఆనందం ఉంటుంది? ఎవడైనా తెలుసుకుంటాడా లేదా అని చూస్తుంటాడు. భగవంతుడు కూడా అంతే, నా తత్వాన్ని ఎవడన్నా తెలుసుకుంటా లేడా అని చెప్పి ఇటు చూస్తుంటాడు భూలోకాల్లో అందరినీ. ఆయన మనందరం కింద చూస్తున్నాం, కంప్యూటర్లు, సినిమాలు, సీరియల్స్ చూస్తుంటాం. ఆయన చెప్పింది అవరం వినాం, ఆకాశం చూడటానికే టైం లేదు మనకు. కనుక మన ధోరణి ఏమిటో, మన ఆకలి ఏమిటో, మన వస్తువులు ఏమిటో మన ధ్యాసే తప్ప మనకు భగవంతుడు, భగవంతుడు చెప్పిన ధ్యాస ఎక్కడుందండి? ఆ భగవంతుడు ధ్యాస కూడా మన పొట్ట కోసమే చివరికి. అందుకని భగవద్భక్తులు వారు మహానుభావులు. భగవద్భక్తి అత్యున్నతంగా ఉండి శాస్త్రం చదివి శాస్త్రమే లీనమైపోయి భగవత్ స్వరూపం అయిపోతారు వాళ్ళు. అందుకనే గురువుల్ని భగవత్ స్వరూపంగా పూజించేది తెలిసిందా? వాళ్ళు మన రూపంలో మనలాగే ముక్కు చెవులు కాళ్ళతో మనలాగే వస్త్రాలు కట్టుకుని మనలోగే నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారే, కానీ వారి లోపల ఉన్నటువంటి స్వరూపం వేరు. అందుకని దాన్ని చూడగలగాలి మనం. పైన ఉన్నటువంటి వస్త్రం, మొహం, ఇవన్నీ చర్మాన్ని చూడకూడదు. అది చూస్తూనే లోపల ఉన్నటువంటి ఆ మహాతత్వాన్ని చూడగలిగిన శక్తి మనకు రావాలి. అలా వచ్చిన రోజే మనం నిజమైనటువంటి శిష్యులం అవుతాం. అంతవరకు సో శిష్యాస్. ఈ గురువుగారిలో ఉన్నటువంటి మహత్తత్వాన్ని తెలుసుకోవాలి కదా. ఎంతటి జ్ఞానం, ఎంతటి తపస్సు, ఎంతటి విద్య, ఆ తెలుసుకోవాలంటే మనం తపస్సంపన్నం కావాలి కదా. అందుకని గురువు చూపు మన మీద పడాలి, మన చూపు గురువు చూపు ఒకటి కావాలి. అందులోనే మనకు పరమ పావనం అయిపోతాం మనం. అందుకని గురువు మనల్ని సరిగ్గా చూసినప్పుడు మనం ఎక్కడో చూడకూడదు. చెప్పాను కదా, రాముల వారి చూపు మనం ఎక్కడో మిస్ అవుతామని చెప్పి రాముల వారిని చూస్తుండేవారట ఆ రోజుల్లో. రాముల వారు ఎప్పుడు మనల్ని చూస్తాడో తెలియదు, రాముడి చూపు పడితే చాలు జన్మ ధన్యం అని చెప్పి ఎదురు చూసేవాళ్ళట. అదేవిధంగా మన గురువు గారి యొక్క దృష్టి మన మీద పడింది అంటేనే అది ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. అందుకని మనం ఏం చేయాలి, కన్ను కూడా ఆపకుండా చూస్తూ ఉండాలి. అంతటి తీక్షణమైనటువంటి దృష్టి కావాలి మనకు. ఎందుకంటే గురువు గారి చూపు నన్ను చూసినప్పుడు నేను మిస్ కాకూడదు అది. అందుకని ఏం చేస్తుండాలి, చూస్తూనే ఉండాలి. ఎప్పుడు చూస్తారో తెలియదు, గంట లోపల ఏ ఒక్కసారి చూసినా చూడొచ్చు కదా. 50, 60, 70 స్టూడెంట్లు ఉన్నారనుకోండి, ఎక్కడ చూస్తారు పాప, అందరినీ ఒకే స్వర చూడండి, కష్టం కదా. అందుకని అటువంటి ప్రార్థన చేస్తున్నాడు, అటువంటి శిష్యులు నాకు కావాలి, నేను అటువంటి గురువును కావాలి అని. అందుకని ప్రార్థన చూడండి, నాకు అటువంటి శిష్యులు కావాలని కోరుకుంటున్నాడు. అహర్జరం తర్వాత ప్రతివేశ అహ అసి ప్రభాహీమా ప్రపద్యస్వమాన. ఓ పరమాత్మ, నువ్వు ప్రతివేశ శ్రమను పోగొట్టేటటువంటి నివాస స్థానము అన్నాడు. ఓ పరమాత్మ, నువ్వు నా శ్రమను పోగొట్టేటటువంటి నివాస స్థానము అన్నాడు. అటువంటి నీవు నీ యొక్క నిజతత్వాన్ని విశదపరుచు నాకు, దాన్ని నాకు తెలిసేటట్లుగా చెయ్యి. ప్రభాహి ప్రకర్షేణ భానం కురు అని అర్థం. నాకు ఆ నీ యొక్క తత్వాన్ని తెలిసేటట్లు చెయ్యి. ఎందుకు ఇంతసేపు దాచిపెట్టుకుంటావు, తొందరగా చెప్పు అంటున్నాడు. తొందరగా తెలిసేటట్లు చెయ్యి. ఎందుకంటే మా శిష్యులందరూ రాబోతున్నారు, ఇంతవరకు నేను విన్నాను, ఇంకా నాకు నిష్ట కావాలి, లేకుండా ఎట్లా చెప్తాను నేను, నాలో ఆ జ్ఞానాన్ని వచ్చేటట్లు చేసి అని అడుగుతున్నాడు. ప్రభాహిమా ప్రపద్యస్వమా, నాలో నువ్వు ప్రవేశించవలసినది అన్నాడు. నీ తత్వస్వరూపంతో నాలో నిన్ను నువ్వు నా ప్రవేశించవలసినది. జ్ఞాన యోగ్యత ప్రాప్యార్థం జప హోమం అన్నమాట ఇవన్నీ. నాకు నేను విన్నాను గురువుగారు చెప్పిందంతా, నాకు నువ్వు ఐక్య జ్ఞానాన్ని ఇచ్చేసాయి, నాకు శిష్యులు కావాలి, నేను రేపు చెప్పాలి ఈ విద్యను వెళ్ళి పైకి అని ఆవహంతి హోమం అయిపోయింది. మేధాసు కోసం, ధనం కోసం, ఈ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం అందరినీ మనం అడగాలి. శిష్యులు కావాలని అడగాలి, ధనం కావాలని అడగాలి. అడగకపోతే ఎవరు పెడతారండి, ఎవరు ఇవ్వరు. అందుకని గురువులు కూడా ప్రార్థన చేస్తారు, మంచి శిష్యులు వచ్చి ఈ విద్యను నేర్చుకొని ఈ విద్యను ఇంకా 10 మందికి చెప్తే ఈ సంస్కృతి, ఈ ధర్మం బాగా వ్యాపిస్తుంది, అందరికీ తెలుస్తుంది అని ప్రతి గురువుకి కోరిక ఉంటుంది. వాళ్ళకి కోరిక, శుభ కోరిక, శుభకామన. మంచి కోరికలో దోషం లేదు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు కృష్ణ పరమాత్మ. మనుషులలో ఉన్నటువంటి అవిరుద్ధమైనటువంటి ధర్మ అవిరుద్ధమైన కామమును నేనే అన్నాడు ఆయన. అధర్మమైన కామం నేను కాదు, అది వాళ్ళ పాపకామలు, నేను కాదు. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామ ఈ శాస్త్రాన్ని అందరికీ నేను చెప్పాలి, నా దగ్గరికి మరింత మంది స్టూడెంట్స్ రావాలనుకోవడం ధర్మమైనటువంటి కామ. అది ఎవరు పరమాత్మను చెప్పాడు, నేనే అన్నాడు. కనుక గురువు గారిలో ఉండేటటువంటి కోరిక, విద్యార్థులందరూ నా దగ్గరికి రావాలి, నా దగ్గర చదవాలి, నేను యశస్సును పొందాలి, నాకు ధనం కావాలని కోరుకుంటున్నా అంటే ధర్మమైనటువంటి కామం అది. అందుకంటే ధనం ఇస్తే తీసుకుంటాం, ఎందుకంటే ఈ ధనం తీసుకెళ్ళి ఈ యొక్క ప్రచారం చేయడం కోసం. అందుకంటే కొంతమంది సరే అసలు డబ్బే పట్టుకోడండి ఆయన, అసలు డబ్బు పట్టుకోడు, పట్టుకోకపోతే ఏమవుతుంది, ఏం డబ్బేం చేసింది పాపం, ఏమన్నా తేల పామ. డబ్బు ధనం లక్ష్మి, అది పరమాత్మ స్వరూపం. కనుక కొంతమంది అనుకుంటారు ధనం పట్టుకోడండి ఆయన, అసలు దగ్గర ముట్టుకొని ముట్టుకోడు, చూస్తుంటాడు చూడలేదు. ఇట్లాంటివన్నీ తప్పుడు ప్రచారాలు చేయకండి ఎక్కడా కూడా. మీరు కాదు జనాలు చేస్తూ ఉంటారు. ఆయన డబ్బిచ్చినా తీసుకోడండి, అక్కడ పెట్టు అంటాట, అక్కడ పెడితే ఏమైంది పట్టుకుంటే ఏమైంది. ఇటువంటి భ్రమల్లో పడి మనం పిచ్చి పిచ్చి వాళ్ళం అవుతాం. ధనం లక్ష్యం ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడంలో తప్పేం లేదు, దాన్ని నిందించినట్లు అవుతుంది. నేను లేకపోతే అక్కడ పెట్టు అంటే ఏమిటి అర్థం? నేను రూపాయి నోట, మహాలక్ష్మి అది. ఆ లక్ష్మి ఉంటేనే సరస్వతి వస్తుంది, సరస్వతి ఉంటేనే లక్ష్మి, రెండు కలిసే ఉన్నాయి. సరస్వతి వేరు, లక్ష్మి వేరు కాదు. కనుక మనం చూసే దృక్పథంలో ఉంది కానీ పట్టుకుంటే రాదు. అర్థమైందా దోషం? ఇవన్నీ మనం పెట్టుకున్న భ్రమలు. తర్వాత వ్యాహృతి ఉపాసన చదువుతాం.
భూర్భువస్సువరితి వాయ్ ఏతా స్త్రీశ్రో వ్యాహృతయః. సాముహస్మైతాం చతుర్థీం, సాముహస్మైతాం చతుర్థీ మహాచమస్య ప్రవేదయతే, మహైతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః. భూః భువః స్వః
అనేటువంటి వాటికి వ్యాహృతి అని పేరు. వ్యాహృతి అని పేరు. ఈ వ్యాహృతులు జనరల్గా పరిశేచనం చేసేటప్పుడు, సంధ్యావందనం చేసేటప్పుడు ఇవి జపిస్తూ ఉంటారు. ఓం భూ, ఓం భువ, ఓం సోహ, ఓం మహ అని. అలాగే హోమం చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు, జపాలు చేసేటప్పుడు ఓం భూ, ఓం భువ, ఓం సోహ అట్లా జపిస్తూ ఉంటారు. అనేక సమయాల్లో వీటిని జపిస్తూ ఉంటారు ఈ వ్యాహృతులను. భూహు భువః సువః ఏం చెప్తున్నారు ఇక్కడంటే, ఈ భూహు భువః సువః అనేవి ఈ మూడు కూడా ఏతాహ తిస్రహ వ్యాహృతయః, ఇవి మూడు వ్యాహృతులు అన్నారు. వ్యాహృ అంటే వ్యాహరోతి పాపాని ఇది వ్యాహృతి. ఏది ఉచ్చరిస్తే ఏది పలికితే మన పాపాలన్నీ పోతాయో అది వ్యాహృతి అన్నారు. ఓం భూః, ఓం భువః, ఓం సువః అనంటే చాలు, పాపాలన్నీ పోయినాయి అని అర్థం. వ్యాహృ అన్నారు, వ్యాహృతి అన్నారు. ఇక్కడ భూహు భువః సువః అనేవి ఆలంబనం, ప్రతీకలు ఉపాసనకి. వ్యాహృతి ఉపాసన, వ్యాహృతి ఆలంబనపూర్వక ఉపాసన అన్నది. వ్యాహృతి ఆలంబక హిరణ్యగర్భ ఉపాసన అన్నారు. ఈ మూడు వ్యాహృతులు ఎవరుట అంటే, తాసాం మహాచమస్య ప్రవేదయతే అన్నారు. భూహు భువః సువః తర్వాత నాలుగోది మహ, మహ అనింది. ఈ మహ అనేది మహాచమస్య, మహాచముడు అనేటువంటి ఋషి మూలంగా ఇది తెలియబడిందట. అందుకని మహాచమస్య ప్రవేదయతే ఇది మహ అన్నారు. ఆయనకి ఎందుకు మహాచముడు అని పేరంటే, పెద్ద లేడీలు యాగం చేసేవాట, చేసేటప్పుడు ఒక పాత్రలో సోమరసాన్ని ఒక పాత్రలో పోసుకొని పెద్ద గరిటతో చెమస అంటారు. పెద్ద లేడీలని పాత్రని కానీ గరిటని కానీ చెమస అంటారు. ఆయన అనేకమైన యాగాలు చేశాడట ఆయన, ఆ ఋషి. ఆ సోమరసాన్ని యాగం చేసేటప్పుడు, యాగంలో ఆహుతి చేసేటప్పుడు ఆయన చెమసను ఉపయోగించాడు కదా, ఎక్కువగా ఉపయోగించాడు కాబట్టి మహాచమస అని పేరు. ఆయన మహాచమసుడు కనుక్కున్నాడు గనక మహ అని పేరు దాని. మహాచమస్య ప్రవేదయతే తాసాం ఏతాం చతుర్థీం అన్నారు. నాలుగవది భూహు భువః సువః మూడు,
నాలుగు వచ్చి మహహ అనేటువంటిది ఆయన కనుక్కున్నాడు. మహహ ఇతి ఏతాం చతుర్థి మహాచమస గోత్రం అపత్యం పుమాన్, మహాచమ అనే గోత్రం నుంచి వచ్చినవాడు అని కూడా అంటారు. ఈ మహహ ఏమిట అంటే తద్బ్రహ్మ అన్నారు, అది హిరణ్య గర్భ అని అర్థం. బ్రహ్మ అంటే హిరణ్య గర్భ, సహ ఆత్మ ఆ హిరణ్య గర్భుడే సమష్టి ఆత్మ, ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. సచ్చిదానంద ఆత్మ కాదు ఇక్కడ, నిర్గుణం బ్రహ్మ ఆత్మ కాదు. ఆప్నోతి సర్వం, హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడే అంతటా వ్యాపించి ఉన్నాడు, అది మహహ అని అర్థం. భూహు భూవహ సోహ అనేది దేవతలు, అంగాస్ అంగదేవతలు, ఈయన అంగీ అంటాం, ముఖ్యం అన్నమాట. భారతదేశం మొత్తంలో తమిళనాడు ఉందా లేదా? తమిళనాడు అంగం అయితే భారతదేశం అంతా అంగీ అని అంటాం. టోటల్ సమష్టి, తమిళనాడు వచ్చి పార్ట్, పార్ట్ అండ్ హోల్ అన్నారు. తమిళనాడులో ఉన్నామంటే భారతదేశంలో ఉన్నట్టా లేదా? ఉన్నాం. ఇది వ్యష్టి, అది సమష్టి. భారతదేశంలో తమిళనాడు కూడా ఉన్నది కనుక తమిళనాడు ఎక్కడుంది? భారతదేశంలో ఉంది కనుక దేవత. భూహు భువహ సుహ ఎక్కడున్నాయంటే మహహాలో ఉన్నాయి. మహహ అంటే హిరణ్య గర్భుడు, టోటల్ సమష్టి. ఆ సమష్టిలో భూహు భువహ ఇవన్నీ కూడా మహహాలో ఉన్నాయి. అందుకని ఇలా ఉపాసన చేయాలి. ఇప్పుడు ఈ దేవతలందరినీ ఆలంబనంగా చేసుకొని ఆ బ్రహ్మని ఉపాసన చేయాలి, హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఈ వ్యాహృతి ఉపాసనలు కొన్ని నాలుగు ఉపాసనలు వస్తాయి. ప్రాణ వ్యాహృతులనే ప్రాణం మీద, లోకం మీద, అది దైవం మీద, వేదాల మీద నాలుగింటిని పెట్టుకొని ఉపాసన చేయాలి, ఆవాహన చేసుకోవాలి, భావించాలన్నమాట. అవన్నీ తర్వాత వస్తాయి, చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.